சதாசிவ சமாரம்ஹாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 9வது அத்தியாயம் 5வது ஸ்லோகம். நச்ச மஸ்தானி பூதானி பஷ்யமி யோகமைஸ்வரம் பூத பிரண்ண ச பூதஸ்தஹ மமாத்மா பூத பாவனஹ நாலுகவ ஸ்லோகம் நுஞ்சி 10వ శ్లోకం వరకు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఉపనిషత్తుల సారం అని విన్నాం. కృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకాల్లో మనకు తన శక్తిని అంటే తన స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఈశ్వర స్వరూపాన్ని తెలియజేసేటటువంటిది శ్లోకాలు. తాను ఎవరు అని తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నేనెవరినో తెలుసా అర్జున, జ్ఞాన విజ్ఞాన సహితం నీకు బోధిస్తానన్నాను కదా, చెప్తున్నాను విను. నేనెవరిని అంటే ఈ జగత్తు మొత్తానికి ఆధారం నేను, జగద్ అవ్యక్తమూర్తినా. 3వ 4వ శ్లోకంలో ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నాడు, ఈశ్వరుడి లక్షణాలు. మొదటి లక్షణం ఏమిటి? అవ్యక్త స్వరూపం. మనం మూడు మెట్లుగా తెలుసుకున్నాం, ఏకరూపం, విశ్వరూపం, అరూపం. ఇప్పుడు అరూపాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏకరూపము అంటే మాయా సహిత రూపం. క్రిందటి వారం చెప్పాను, రామ కృష్ణ దేవి అన్నీ కూడా మాయా సహిత రూపాలు. ఆ కాళ్ళు చేతులు తల కళ్ళు ఇవన్నీ ఉన్నాయి అంటే అది మాయా సహితం అని గుర్తుపెట్టుకోండి. పేరు రూపం ఉన్నది అంటే మాయా సహితం ఈశ్వర, ఏకరూప ఈశ్వర. అది ఆ భక్తి అంటే ఏకరూప ఈశ్వరుణ్ణి భక్తితో పూజించడం దేని కొరకు అంటే చిత్తశుద్ధి కోసం, చిత్త ఏకాగ్రత కోసం. మనస్సు శుద్ధిపడాలి మనిషికి, మనస్సు ఏకాగ్రతను పొందాలి అంటే ఏకరూప ధ్యానం. తర్వాత మెట్లో ఏం చెప్పాం, విశ్వరూపం అన్నాం. అదే బ్రహ్మ చైతన్యం అన్ని రూపాలలో కనపడుతూ ఉంటే సత్తు చిత్తు అన్ని రూపాలలో, అన్ని నామరూపాల వెనక విశ్వరూపంగా ఆయన్ని భావిస్తే అది మాయమే. ఎందుకంటే నామరూపాలు కదా, విశ్వం అంతా నామరూపమే కదా. ఆ యొక్క విశ్వరూప ధ్యానం వలన, విశ్వరూప భక్తి వలన మనకు విచిత్త విశాలత లభిస్తుంది అని చెప్పాం. చిత్త విశాలత, మనసు విశాలం అవుతుంది అన్నిటి ఎందు భగవంతుణ్ణి ఆరాధించడం. ఇది కూడా మాయా సహితమే, ఇది ఆయన నిజస్వరూపం కాదు. అపరాప్రకృతి, పరాప్రకృతి కాదు, పరాప్రకృతితో కూడినటువంటి అపరాప్రకృతి. ఇప్పుడు పరాప్రకృతి గురించి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకాల్లో. ఆయన అసలు స్వరూపం తైత్రీయంలో విన్నాం మనం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇప్పుడు మస్తాని సర్వభూతాని నచమస్తాని భారత. మస్తాని 4వ శ్లోకంలో, మస్తాని సర్వభూతాని నచాహం తేషవస్థిత. క్రిందటి వారం మొదలుపెట్టాం ఈ శ్లోకం. 5వ శ్లోకం ఊరికే చదివాను, మొదటి మాట మాత్రం చెప్పాను, తర్వాత చెప్పలేదు, టైం అయిపోయింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా యందు అన్ని నామరూపాలు ఉన్నాయి, మస్తాని సర్వభూతాని అన్ని జీవరాశులు మస్తాని నా యందు ఉన్నాయి అంటే నా మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. బంగారం చెప్తున్నది ఆభరణాలన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి, కరెక్టే కదా. అలాగే సత్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి పరమాత్మ ఏం చెప్తున్నాడు, ఈ నామరూపాలతో ఉన్న ఈ జీవరాశులన్నీ కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి. ఎటువంటి నేను, అవ్యక్తమూర్తిని నేను అన్నాడు. నాలుగవ శ్లోకంలో. అది నా మొదటి లక్షణం, నేను కారణస్వరూపుణ్ణి, నేను కనపడను కంటికి, అవన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి. మస్థాని సర్వభూతాని నచ అహం తేషు, నాలుగవ శ్లోకంలో రెండో లైన్లో రెండో భాగం, నేను వాటి యందు లేను అన్నాడు. అంటే నేను వాటి మీద ఆధారపడి లేను. సింపుల్, నేను వాటి మీద ఆధారపడి లేను. బంగారం ఆభరణం మీద ఆధారపడి ఉన్నదా? కానీ ఆభరణం ఆభరణంగా ఉండడానికి బంగారం మీద ఆధారపడి ఉన్నది. గొలుసు గొలుసుగా ఉండాలంటే బంగారం మీద ఆధారపడి ఉంది. కానీ బంగారం బంగారంగా ఉండడానికి దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద ఆధారపడి లేదు. అది మస్థాని సర్వభూతాని, అన్ని జీవరాశులు ఉనికి సత్యం జ్ఞానం అనంతమైనటువంటి నా మీద ఆధారపడి ఉన్నాయి. ఇది నా అసలు స్వరూపం. కానీ ఉనికి ఎరుకనైన నేను, సత్యం అంటే ఉనికి, జ్ఞానం అంటే ఎరుక, సత్యం అంటే ఎగ్జిస్టెన్స్, జ్ఞానం అంటే కాన్షియస్నెస్, ఈ సత్యం జ్ఞానం అనేటువంటి నా మీద అవి ఆధారపడి ఉన్నాయి. అంటే ఎట్లా ఆధారపడి ఉన్నాయి? పుస్తకం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. ఆ ఉన్నాడు ఉన్నాడు ఉనికి ఎక్కడి నుంచి తీసుకున్నాయి? అవి నా నుంచే. పరమాత్ముడు చెప్తున్నాడు, సత్యస్వరూపమైన నా నుంచే అవి తీసుకున్నాయి. సత్యం ఉన్నది 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 కనుక మస్తాని సర్వభూతాన్ని, అవి నా మీద ఆధారపడి ఉన్నాయి. ఉనికికి నేను లేకపోతే, ఉనికిని ఇవ్వకపోతే అవి ఉండలేవు. సర్వభూతాన్ని నచమస్థాని, నచమస్థాని తర్వాత శ్లోకం, అహం న తేషు, నేను వాటి యందు లేను. నేను వాటి యందు లేను అంటే వాటి మీద ఆధారపడి లేను అని అర్థం. నేను వాటి మీద ఆధారపడి లేను అంటే ఏమిటర్థం? ఆ నామరూపాలు ఉన్నా లేకపోయినా నేనుంటాను. ఉనికి అనేది ఉంటుంది. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, గోడ అనేది లేకపోయినా ఉన్నది అనేది పొడి రూపంలో ఉంటుంది. మళ్ళీ ఆ పొడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే నీళ్లు ఉన్నాయి అంటాం. ఆ పొడి నీళ్ళల్లో కలిసిపోయి నీళ్లుగా ఉన్నది అంటాం. ఉన్నది అనేది ఉన్నది కదా, ఉన్నది అనేది ఉన్న దాంట్లో కూడా ఉన్నది ఉన్నది అనేది ఉన్నది 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 అన్నారు ఉనికి. కనుక నేను వాటి మీద ఆధారపడి లేను. ఎట్లాగైతే బంగారం ఆభరణాలు పోయినా కూడా బంగారం ఉన్నట్లుగానే ఆ నామరూపం పోయినా కూడా ఆ ఉన్నది అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. అది అర్థం, నేను వాటి మీద ఆధారపడి లేను. తర్వాత ఐదవ శ్లోకంలో ఏం చెప్పారు? నచ మస్థాని భూతాని. నిజంగా మాట్లాడితే ఆ జీవరాశులన్నీ నా యందు లేవు. మస్థాని సర్వభూతాన్ని అన్నాడు, ఉన్నట్లుగా అన్నాడు. నాలుగవ శ్లోకంలో మస్థాని సర్వభూతాన్ని అన్నప్పుడు ఏం చెప్పాలి? వ్యావహారికంగా ఉన్నట్లు కనపడుతున్నాయి, నిజంగా లేవు. ఏమండి నిజంగా గొలుసు ఉన్నదా? గొలుసు బంగారం, ఈ గొలుసు అంతా కూడా నా మీద ఆధారపడి ఉందన్నప్పుడు కూడా గొలుసు ఉన్నదా? నిజంగా ఏమిటి ఉన్నది? బంగారమే ఉన్నది. అందుకని దాన్ని ఉన్నట్లుగా అన్నా. మెడలో వేసుకున్నాను కదండి చైన్ అన్నారు. చైన్ కాదు, నువ్వు వేసుకున్నది బంగారం. కాదు స్వామిని, నేను చైనే వేసుకున్నాను. అయితే నేను బంగారం తీసుకుంటాను, నువ్వు చైన్ వేసుకో. నేను బంగారం తీసుకుంటున్నాను, నువ్వు చైన్ వేసుకోను. అయ్యో అట్లా ఎట్లా వేసుకుంటానండి, బంగారం లేకుండా చైన్ లేదు కదా అన్న. అదే నేను చెప్తున్నాను, నువ్వు వేసుకున్నది చైన్ ఆకారంలో ఉన్న బంగారం. చైన్ అనే పదార్థం లేదు, ఉంగరం అనే పదార్థం లేదు, గాజు అనే పదార్థం లేదు. బంగారమే గాజుగా, గా చూడండి, గాజుగా, గాజుగా అని విన్నారు ఎప్పుడన్నా? కొత్త పదం, గాజుగా, రింగ్గా, ఉంగరంగా, గొలుసుగా. గా అంటే ఏమిటి అర్థం? అది నిజం కాదు అని అర్థం. అందుకని మస్తాని సర్వభూతాన్ని అన్నప్పుడు కూడా అవి నిజంగా లేవు, ఉన్నట్లుగా. అందుకని కృష్ణ పరమాత్మ ఐదో శ్లోకంలో నచ మస్తాని, పారమార్థికంగా చూస్తే అసలు అవన్నీ నా యందు లేవు. ఇందాక నాలుగో శ్లోకంలో వాళ్ళందరూ కూడా జీవరాశులు అన్ని నామరూపాలన్నీ కూడా నా వలనే ఉంటున్నాయి, నా మీద ఆధారపడి ఉన్నాయి అన్నప్పుడు కూడా మస్తాని సర్వభూతాన్ని అన్నప్పుడుగా ఉన్నట్లుగా. బంగారం కూడా అంటోంది, ఈ గొలుసులు, ఉంగరాలు, గాజులు, అన్ని ఆభరణాలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి అన్నది అనుకోండి, నిజమా? అది ఉన్నట్లుగా కనపడుతున్నాయి. అన్ని కరిగించేసామనుకోండి, మన దగ్గర ఉన్న బంగారపు ఆభరణాలు పెట్టుకుని మీరే మీరు ఎగ్జాంపుల్స్, నా దగ్గర కుండ ఉన్నది, ఇక్కడ కుండ ఉన్నది అన్నాము, మట్టి కుండ ఉన్నది, కుండ లేదు. ఫస్ట్ ఏం చెప్పాము? కుండ ఉన్నది, మట్టి అంటున్నది, కుండ నా యందే ఉన్నది అన్నది. ఐదవ శ్లోకంలో కుండ నా యందు లేదు అన్నది. కుండ నా యందు ఉన్నది అంటే కుండ నా మీద ఆధారపడి ఉన్నది. కుండ అనే రూపం ఆ మాట పలకడానికి నా మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి మట్టి చెప్తున్నది. తర్వాత మట్టి నిజంగా చెప్తుంది, అసలు కుండ ఎక్కడున్నది? నచమస్థాని, కుండ అనేదే లేదు, నేనే కొంచెం లావుగా కనపడుతుంది అంతే. కరెక్టే కదా? అదేవిధంగా కుండ బంగారం ఆభరణాలు బాగా అర్థమైతే మనకు, అదేవిధంగా ఈ శరీరం మనిషి నేనున్నాను అంటున్నాడు ఉన్నట్లుగా. వ్యావహారికంగా ఈ ఉనికి ఎరుక మీద ఆధారపడి ఈ శరీరం నామరూపం ఉన్నది. ఈ శరీరం ఉన్నా పోయినా కూడా నేనుంటాను, నా అహం తేషు, నేను వాటి యందు నేను. ఎందుకంటే శరీరం పోయిందనుకో ఈ ఉనికి ఎరుక కూడా పోతుంది, అవునా? అందుకని నేను వాటి యందు లేను తప్ప దానికి ముసలితనము, దానికి వ్యాధి, దానికి మరణం అన్నీ ఉన్నాయి ఆ శరీరానికి. నా మీద అది ఆధారపడి ఉంది ఉనికి కోసం, అది మరణించినా కూడా నేను ఉంటాను, నా అహం తేషు, నేను వాటి యందు లేను అని చెప్పి నిజంగా మాట్లాడితే నచమస్థాని. అసలు అది ఎక్కడున్నది? ఆ శరీరం తాత్కాలికంగా ఉన్నది, మొన్న ఈ మధ్య వచ్చింది తర్వాత పోతుంది. అందుకని వచ్చిపోయేది ఎప్పుడు కూడా ఎండమావు లాంటిది. ఈ శరీరం కూడా ఎండమావి లాంటిది, ఉన్నట్లుగా కనపడుతుంది తర్వాత కనపడకుండా పోతుంది. ఎండమావిలో నీరు చూస్తూ ఉంటే రోడ్డు మీద ఉన్నట్లుగా అనిపిస్తుంది, నిజంగా ఉందా? లేదు. నీల ఆకాశం ఉన్నదండి, నీలాకాశం ఎక్కడుంది? నీలాకాశం, నీలాకాశమే లేదు అసలు. మరి ఉన్నట్లుగా కనపడుతోందే, కనపడినంత మాత్రాన నిజం కాదు. ఈ ప్రపంచం అంతా అంతే, కష్టం కొంచెం. నీలాకాశం అంటే పర్వాలే, ఎండమావంటే చెప్తాం. టైం పడుతుంది చెప్పడానికి, టైం పడుతుంది, బాగా చదవాలి శాస్త్రం. నేను చెప్తాను ఎందుకంటే చాలా సంవత్సరాలు చదివాను గనక, చాలా సంవత్సరాలు బోధిస్తున్నాను గనక నేను చెప్పగలను. మీరు చాలా సంవత్సరాలు విని అందులోనే ఆ ఊరగాయలో ఉప్పు ఊరినట్టుగా, మామిడి ముక్కలో, ఆవకాయ ముక్కలో ఉప్పు ఊరిపోతుంది చూసా, మనలో ఏం ఊరాలి బాగా? శాస్త్రం ఊరిపోవాలి. ఎక్కడ పట్టుకున్నా శాస్త్రం, శాస్త్రం, శాస్త్రం అట్లా ఉండాలి. అప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. నచమస్థాని భూతాని పశ్య మే ఐశ్వరం, పశ్య నా ఐశ్వర్యాన్ని చూడు. ఐశ్వర్యం అంటే బ్యాంక్ డిపాజిట్ కాదు ఇక్కడ. ఐశ్వర్యం ఈశ్వరస్య భావ, ఈశ్వరస్య ఇయం ఐశ్వర్యం, ఈ సత్తు చిత్తునైనటువంటి నేను దేని మీద ఆధారపడి లేను, అవన్నీ కూడా ఉన్నట్లుగా కనపడుతున్నాయి అంతే అన్నాడు అని చెప్పి, నామరూపాలకు అతీతుడి నేను. నామరూపాలన్నీ కూడా ఎరుక ఉనికి మీద ఆధారపడి ఉన్నాయి. అంద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. చిద్రూపీ పరదేవత, చిద్రూపం, మనకు అవన్నీ గుర్తుండో జ్ఞాపకం ఉండో అర్థము కాదు, వాడతాం. ఇవి లలితా సహస్రనామంలో కూడా సుప్తా ప్రాజ్ఞ శివ తుర్య సర్వావస్థ వివర్జిత అన్నారు లలితాదేవి. సుప్త అన్నారు, మన సుషుప్తి అవస్థలో ఏమీ లేదు చూడండి. సుప్త ప్రాజ్ఞ, ప్రాజ్ఞ అవస్థలో కూడా ఏమీ లేదు. అవస్థ అతీత వివర్జిత తుర్య శివ మాండుక్యం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. తుర్య ఆత్మ, తుర్య స్త్రీలింగం కదా, తుర్య నిజంగా దేవుడు స్త్రీలింగమా పుంలింగమా? లింగమే లేదు ఆయనకి. మనం పేర్లు పెట్టుకొని నిజంగా దేవి అంటే కూడా, దేవి అంటే ఏమిటో తెలుసా? దివ్వు ధాతువు నుంచి వచ్చింది దేవి. దివ్వు అంటే దివ్యతి, ప్రకాశతి, చైతన్య రూపం అని అర్థం. చైతన్య రూపం అని అర్థం. ఐశ్వర్యం యోగం, యోగం అంటే త్రిగుణానాం ఘటనం యోగం అని అర్థం. సాత్విక రాజస తామసిక మూడు గుణాల యొక్క ఘటనం అది యోగం అంటే. నా మాయను చూడు, ఈ రూపాలన్నీ ఎవరు అనుకున్నావు? నా మాయాశక్తి. నా మాయాశక్తి అంటే సత్ చిత్తనైన నేను ఈ రూపాలలో వ్యక్తమవుతూ ఉన్నాను. రూపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవన్నీ కూడా లైక్ మ్యాజిక్ అన్నమాట, కనపడుతూ ఉంటాయి, నిజం కాదు. అటువంటి ఇంతవరకు ఒక లైన్, నచమస్థాని భూతాని మే ఐశ్వరం యోగం పశ్య, నా యొక్క ఈ మాయాశక్తి విభూతిని చూడు నువ్వు. ఈ నామరూపాలన్నీ కనపడతాయి అంతేకాని నిజం కాదు. పాపం ఈ జనమంతా నిజం అనుకుంటున్నారు. ఆభరణాలన్నీ చూసి పరిగెడుతున్నారు. దీపావళికి స్పెషల్ ఆఫర్, ఆభరణాలన్నింటినీ కొనాలని. పాపం ఏం కొంటున్నారు వాళ్ళు? ఆభరణాలు కొంటున్నారా బంగారం కొంటున్నారా? బంగారమే కొంటున్నారు. కనుక మీరు చూసే ఈ నామరూపము నిజం కాదు, నా నామరూపం. నేను చూసే మీ నామరూపాలు నిజం కాదు. ఈ నామరూపాల వెనక ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, స్వామిని ఉన్నారు. ఆ ఉన్నారు ఉన్నది అనేది సత్యం, నామరూపాలు సత్యం కాదు, తాత్కాలికం. 100 సంవత్సరాల కిందట ఎక్కడ ఉన్నామండి మనం? ఈ శరీరాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎక్కువ వేసుకుందాం లెక్క. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇది ఉంటుందా? ఉండదు. కానీ ఆ ఉనికి అనేది ఏముంటుంది, అది పోదు. రూపం లేదు కదా, అర్థమైందా? తర్వాత 2వ లైన్లో భూతభృత్ భూత భావన, భూతభృత్ చ భూతస్థ భూత భావన అంటే ఇక్కడ భూతాన్ని భావయతి ఇది భూత భావన అంటే భూతాలకి సృష్టి కారణం అని అర్థం. సృజతి సృష్టించేవాడు. ఈ ఉనికే కదా సృష్టికి కారణం. బంగారం లేకపోతే గురుసు ఎక్కడుంది? అదేవిధంగా ఈ సత్ అనేది లేకపోతే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో సత్, ఆ సత్తే లేకపోతే ఎక్కడుంది? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. సత్ అనేదే ఉన్నది, దాని మీద ఈ రూపం ఉన్నది. మన రూపాన్ని చూస్తాం, సత్తును గ్రహించాం. ఇప్పుడు మీకు ఉన్న మైకు కావాలా, లేని మైకు కావాలా? ఉన్న బంగారం గొలుసు కావాలా, లేని గొలుసు కావాలా చెప్పండి? ఉన్న జాంగ్రీ కావాలా, లేని జాంగ్రీ కావాలా? ఉన్న ఇల్లు కావాలా, లేని ఇల్లు కావాలా? ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఉన్న డ్రెస్సు కావాలా, లేని డ్రెస్సు కావాలా చెప్పండి మీరే? ఉన్నది కావాలి. కనుక ఉన్నది లేకపోతే ఏమీ లేదు. కనుక ఉన్నది అనేది ముఖ్యం ఇక్కడ, అవునా? అటువంటి ఈ సత్ అన్నిటికీ భూత భావన, అన్ని సృష్టికి కారణం. అంటే ఇది ఉన్నది, అది ఉన్నది, అది పుట్టింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది ఉన్నది, అది ఉన్నది అనడానికి ఎవరు కారణం? ఈ సత్తే. అందుకని భూత భావన. అంతేకాదు భూత భృత్ భూతాని బిభర్తి యతౌ వా ఇమాని భూతాని జాయంతే. ఇప్పుడు ఈ కొండ ఉన్నది, ఈ కొండ ఉన్నది, ఉంటూ ఉన్నది. ఇప్పుడు స్థితి కారణం భూత భృత్ అంటే దీన్ని ఉండేటట్లుగా ఉంచుతున్నది, ఉన్నది అనేదే. ఇప్పుడు ఆ ఉన్నది తీసేయండి కొండలో. కొండ ఉన్నది అని తీసేస్తే ఏం చెప్పాలి? కొండ లేదు. విభర్తి అంటే ఉన్నది అనే రూపంలో కొండని ఉంచుతూ ఉన్నది అసత్, ఉనికి. మీకు ఉన్నవి కావాలా, లేనివి కావాలా అన్నాడు. ఇది ఎక్కడ ప్రశ్న అండి? ఉన్నవే కావాలి మాకన్నాడు. ఉన్నదే కావాలి అంటే ఆ ఉన్నదాన్ని పట్టుకో. లేదండి, నేను కొండను పట్టుకుంటాను. ఇంకా చూడండి, కొండను పట్టుకోరా, మట్టి పట్టుకున్నా, అవునా? మట్టిని పట్టుకున్నావా, ఉన్నది అనే దాన్ని కొండ రూపంలో ఉన్నదాన్ని పట్టుకున్నావా? కొంచెం బాగా ఆలోచించాలి. ఇక్కడ వచ్చింది సార్ సడన్గా పాయింట్. నేను కొండను పట్టుకోలేదు, మట్టిని పట్టుకున్నాను అన్నారు. కాస్త బాగా అడ్వాన్స్డ్ మీరు అందరు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి. ఏమిటదంటే, ఉన్న మట్టిని పట్టుకున్నారా, లేని మట్టిని పట్టుకున్నారా? ఉన్న మట్టిని పట్టుకున్నారు అంటే మట్టి ఉంటే కానీ మీరు పట్టుకోలేరు, ఉంటే కానీ మీరు పట్టుకోలేరు. లేకపోతే ఏం పట్టుకుంటారు? ఇక కనుక ఉన్నది అనేది ముఖ్యమా మట్టి ముఖ్యమా మీరే చెప్పండి. ఇప్పుడు ఇది పాయింట్ ఎప్పుడు చెప్పలా నేను కదా, ఉన్నది మట్టిని పట్టుకుంటారా లేని మట్టిని పట్టుకుంటారా అన్నారు. ఇప్పుడు కుండ లేదనటం తేరి గణేశం, మట్టి మాత్రమే ఉన్నదన్నారు. చూసారా ఈ ఇంతవరకు చెప్పారు ఇంతవరకు ఎప్పుడు, ఈరోజు కొత్త పాయింట్. ఏం పాయింట్? ఉన్న మట్టిని పట్టుకుంటున్నారా లేని మట్టిని పట్టుకుంటున్నారా? లేని మట్టిని ఎట్లా పట్టుకుంటామండి? ఉన్నదాన్నే పట్టుకుంటాం. కనుక ఉన్నది అనేది ముఖ్యమా మట్టి ముఖ్యమా? ఎన్ని లక్షలు ఇస్తారు నాకు చెప్పండి, ఎన్ని కోట్లు ఇస్తారు? కోట్లు లక్షలు సమానమా ఈ జ్ఞానానికి? మీరు ఇవ్వలేరు, మీరు ఇచ్చినా నాకు అవసరమూ లేదు. అర్థమైందా? విలువ కట్టలేనిది అమూల్యమైనటువంటి జ్ఞానం, ఇది అమూల్యమైన జ్ఞానం. ఆయన ఉన్నారు, ఆయన ఉన్నారు. ఉన్న ఆయన కావాలా లేని ఆయన కావాలా? ఇప్పుడు హస్బెండ్ అనగానే శరీరమే కదండి, ఆ మనిషినే కదా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న శరీరమా హస్బెండ్ అంటే లేని ఆ శరీరమా? కనుక హస్బెండ్ అనేటప్పుడు ఆ ఉన్నది ఇంపార్టెంటా శరీరం ఇంపార్టెంటా? ఇప్పుడు ఉన్నారు అనేది ఇంపార్టెంట్, అర్థమైంది కదా. ఉన్నారు ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఉన్న చీర కట్టుకున్నారా లేని చీర కట్టుకున్నారా? ఉన్నదాన్నే కట్టుకున్నారు, లేని దాన్ని ఎట్లా కట్టుకుంటారు? కనుక చీర ఇంపార్టెంటా ఉన్నది ఇంపార్టెంటా? కనుక ఉనికి లేని చీర లేదు, చీర లేని ఉనికి ఉన్నది. చీర దారాలుగా దారాలుగా తీసేస్తే ఏముంటుంది? దారం ఉంటుంది. దారాలన్నీ కలిపి చూడితే తాడులాగా ఉంటుంది. చీర మారింది, దారంగా మారింది, తాడుగా మారింది, ఎన్ని మారిన ఉన్నది అనేది ముఖ్యం. అది మనం కళ్ళతో చూడలేం, అర్థం చేసుకోవాలి. అందుకని నచమస్థ అని అన్నారు. అసలు ఆ పేర్లు ఊర్లన్నీ నిజంగా నా దగ్గర లేవయ్యా, కానీ అవన్నీ ఉండడానికి నేనే కారణం. భృత భృత్ భూత భావన, నేనే ఆ ఉనికిని ఉనికిని ఉనికిని. నేను లేకపోతే అవన్నీ శూన్యం. అర్థమైందా? ఆ శూన్యం అని చెప్పడానికి కూడా ఒకడు ఉండేవాడు ఉండాలి, అవునా? హాల్లోకి వచ్చిన తర్వాత ఎవరు లేరండి హాల్లో? హాల్లో ఎవ్వరూ లేరు. ఎవరు లేరని ఎవరికి చెప్పారు? ఎవరో ఉంటే కదా చెప్తారు నేనున్నాను. ఈ రెండు శ్లోకాలు అర్థమైతే ఏం చెప్పాను? జీవన్ ముక్తి అన్నారు. కనుక చెప్పే విధంగా చెప్పాలి, అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పుకుంటూ పోతే ఏమీ అర్థం కాదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య. ఆశ్చర్యవత్ అంటే జనాలు ఆశ్చర్యంగా వింటున్నారు, ఆశ్చర్యం ఉంటున్నారు. ఏమిటి ఆశ్చర్యం చూడండి, అర్థం కానంత వరకు ఆశ్చర్యం. అర్థమైన తర్వాత మయ్యేవ సకలం జాతం అన్నారు. అన్నీ నా నుంచే, నేనే ఉనికి 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 అన్నారు. సరే, భూతస్థ అన్నారు. నా భూతస్థ, నేను వాటి ఎందు లేను. భృత భృత్ భూత భావన, అవి ఉండడానికి నేనే కారణం. నేనే పుట్టించానంటే ఏమిటి? నేను ఉనికినిచ్చాను అని అర్థం. నేనే పుట్టించానంటే నేను ఎక్కడ పుట్టించాను? ఉనికినైన నేను ఏమంటే, ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఇది ఉన్నది అని చెప్పాలంటే ఎవరు చెప్పగలరు? నేనే చెప్పగలను. ఇప్పుడు ఇది ఉనికి ఉన్నది అని చెప్పాలంటే నేనే చెప్పాలి, కనుక నేనే పుట్టించినట్లు, అవునా? నేనే ఉనికినిచ్చాను దీనికి. ఎవరైతే ఉనికినిస్తారో ఉన్నది అని చెప్తారో వాళ్లే దీనికి జన్మనిచ్చినట్లు. అందుకని నేనే భూత భావన భూత భృత్. దీన్ని ఉంచడానికి, ఇది ఉన్నది ఉన్నది అని చెప్పాలంటే నేనే దీని యొక్క ఉనికికి కారణం. అంతే, ఇది లేకపోయినా నేను ఉంటానా ఉండనా? నచ భూతస్థ. ఈ పువ్వు వాడిపోవచ్చు, వాడిపోతే ఏముంటుంది? ఎండిపోయిన పువ్వు ఉంటుంది. ఆ పువ్వుని పొడి చేయండి, పొడి ఉంటుంది. ఆ పొడి నీడలో వేయండి, ఉంటుంది. నీళ్ళల్లో రూపంలో ఉంటుంది. అని కూడా తాగండి, పొట్టలో ఉంటుంది. అద్భుతం. ఇటువంటి శాస్త్రాన్ని చదవడం జన్మ జన్మ జన్మల సుకృతం. సరే, నా భూతస్థ, నేను వాటి యందు లేను అన్నాడు. అంటే అవి నశించినా కూడా నా ఉనికి నశించదు. ఎలా అర్థం చేసుకోవాలి? మీకు మనసులో బాగా ఎక్కాలి, అర్థం కావాలని నా కొంచెం తాపత్రయం, తపన. మంచి తపనేను కదా. ఇప్పుడు బల్బు పోతుంది, ఫ్యాన్ పోతుంది, ఇవన్నీ పోతాయి. ఎలక్ట్రిసిటీ పోతుందా? నా బల్బస్థ, నేను బల్బు నందు లేను అంటుంది ఎలక్ట్రిసిటీ. బల్బు పోయినా కూడా నేను బల్బు నందు లేను, ఎందుకంటే బల్బు పోయినా కూడా నేను ఉంటాను. అది నా భూతస్థ అంటే జీవరాశులు, ఈ భూతాలన్నీ కూడా, భూతాలంటే ఏమిటి జీవరాశులు, అవన్నీ పోయినా కూడా నేను ఉంటాను, ఉనికి రూపంగా ఉంటాను, నేను అవ్యక్త రూపాన్ని. అది అర్థం ఇక్కడ. ఇప్పుడు ఇన్ని లక్షణాలు చెప్తే మనం 6వ శ్లోకానికి వెళతాం. ఎలా ఉన్నాను ఇంకా అర్థం చేసుకోవాలంటే ఉదాహరణ చెప్పబోతున్నారు. ఇప్పుడు ఎన్ని లక్షణాలు తెలుసుకున్నాం, చివరికి అటు ఇటు చేసి మొత్తం అవ్యక్త మొదటిది, తర్వాత సర్వగత రెండవ లక్షణం, మయా తతం ఇదం సర్వం అనేది సర్వగతత్వాన్ని తెలియజేస్తున్నది, నేను అంతటా వ్యాపించి ఉన్నాను. 4వ శ్లోకంలో మస్థాని సర్వభూతాని అంటే నేను అధిష్టానంగా ఉన్నాను, సత్తుగా ఉన్నాను, అధిష్టానంగా ఆధారంగా ఉన్నాను. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం, బాగా రాగం తీసి పాడతాం మళ్ళీ, విశ్వాధారం గగన సదృశం, దీనికి రూపం లేదు చోటుకి, అలాంటి వాడిని నేను అన్నాడు. సదృశం మళ్ళీ మేఘవర్ణం శుభాంగం అంతా బగ్గు సగుణం, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం అంతా సగుణం, విశ్వాధారం గగన సదృశ్యం మాత్రం నిర్గుణం. ఇప్పుడు ఎందుకు విష్ణు సహస్రనామం చదవమన్నామో తెలిసిందా? ఒకరోజు ఆ పుణ్యం ఫలించి క్లాసుకు వస్తారని గురువుగారు ఆ మాటలు చెప్తే అర్థమవుతాయి అని చెప్పి చెప్పారు. అందుకని ఆ యొక్క పుణ్యం ఉండాలి, ఉంటేనే ఇక్కడికి వస్తారు. అందుకని కాస్త రిలీజియస్ లైఫ్ ఉన్న వాళ్ళకే వేదాంతం అర్థమవుతుంది, కానీ రిలీజియస్ లైఫ్ లేని వాళ్ళకి అర్థం కాదు. అందుకని గుడి పక్కన పెట్టుకుంటుంటాం ఎప్పుడు. గుడి పక్కన ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? గుడి చుట్టుపక్కలలో పెడతారు క్లాసెస్, ఎందుకంటే గుళ్ళకు వచ్చే వాళ్ళకే కొంచెం ఈ భక్తి దేవుడని వినాలని ఉంటుంది శ్రద్ధ. అవునా? అంత ప్లాన్ మేము. ఓకే, అధిష్టానం 3వ ఫీచర్ అయిపోయింది. తర్వాత భగవంతుడు అన్నింటిలో ఉన్నాడా అనే ప్రశ్న వచ్చినప్పుడు అన్నింటిలో ఉన్నాడు అని అర్థం. అన్నీ భగవంతుల్లో ఉన్నాయా, భగవంతుడు అన్నింటిలో ఉన్నాడా అన్నాడు. భగవంతుడు కైలాసంలో ఉన్నాడా, వైకుంఠంలో ఉన్నాడా, శరీరంలో ఉన్నాడా అంటే శరీరంలో కూడా ఉన్నాడు, కైలాసంలో కూడా ఉన్నాడు, వైకుంఠంలో కూడా ఉన్నాడు, అది అంతటా ఉన్నాడు. అందుకని ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, ఇందు గలడు అందు లేడు అని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు చూచి వెతికిన, చక్రంతో కనపడతాడా, శంఖ చక్రాలతో కనపడడు, ఉన్నది ఉన్నది రూపంలో కనపడతాడు నామరూపాలుగా. అందుకని ఇప్పుడు మనం దేవుణ్ణి చూడటానికి ఎక్కడికి వెళ్ళాలి, దేవుని రూపం సత్తు చిత్తు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అరూపం ఆయనకి. ఇప్పుడు ఆయన్ని చూడటానికి ఎక్కడికి పోవాలి, హిజ్ పట్టి మండ్రం హిజ్ పెడతాను. ఇప్పుడు ఆయన చూడటానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు లేదు, ఆయాసం లేదు, క్యూలో నుంచో నుంచో కాళ్ళు నొప్పులు. ఇప్పుడు వెళ్ళరండి ఆయన దగ్గరికి, ఎందుకు వెళ్ళాలి అంటే కృతజ్ఞతను చెప్పుకోవడానికి వెళ్ళండి. నాయన నిన్ను నమ్మి నిన్ను పూజించినందుకు నిర్మలమైన భక్తితో నాకు ఇటువంటి గురువుని ఇటువంటి శాస్త్రాన్ని ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చావే, నీకేమి ఇవ్వగలను నేను, 100 రూపాయలు హుండీలో వేసి పుడుతున్నా నన్నుంచు అని చెప్పి చెప్పాలి, అడగాలి ఆయన్ని. చూశారా ఇంతటి జ్ఞానాన్ని ఎవరిచ్చారు, చక్రి సర్వోపగతుడంటే ఉనికిగా అన్ని రూపాల్లో ఉన్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పాడు. ఎందెందు చూచి వెతకిన, ఎక్కడెక్కడ చూసినా కూడా ఆయనే ఉన్నాడంటే చక్ర రూపంలో కనపడుతున్నాడు, చక్రాన్ని పట్టుకొని ఎందెందు ఎక్కడెక్కడ ఏ వస్తువులో చూసినా కూడా ఉన్నది ఉన్నది అనే రూపంలో ఉన్నాడు. అప్పుడు అంతటా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడా లేడా, నేను ఉన్నాను, ఆ ఉన్నాను అనేదే భగవత్ స్వరూపం. అప్పుడు నేనెవరిని, భగవంతుణ్ణి. చూశారా ఇప్పుడు ధైర్యంగా చెప్పగలరు, ఇది బయట వాళ్ళకి చెప్పడం కోసం కాదు మన కోసం. బయట వాళ్ళకి చెప్తే మనల్ని పిచ్చివాళ్ళు అంటారు, మనం ఇన్ని సంవత్సరాలు వింటున్నాం కాబట్టి శాస్త్రాన్ని మనం చెప్పుకొని ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఈ నామరూపం అనేది వస్తూ పోతుంది, ఆ ఉన్నాను అనేది అవ్యక్తమైనటువంటిది, నామరూపం ఉంటే వ్యక్తం అవుతుంది, లేకపోతే అవ్యక్తంగా ఉంటుంది. ఉంటాను, ఉంటుంది కాదు, ఉంటాను. ఇప్పటి నుంచి ఏం చెప్పాలి? ఉంటాను. కనుక జీవాత్మనైన నేను ఎవరిని? పరమాత్మ నేను వేరు కాదు. అందుకని గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఎగ్జిస్ట్. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, దేవుడే అన్ని సృష్టి చేశాడు, దేవుడే అన్నిగా మారాడు, అన్నీ దేవుడే. ఇంతవరకు బాగానే ఉంది. నేనే దేవుణ్ణి. నేనే అన్నప్పుడు ఈ నామరూపం కాదు కదా, ఆ ఉన్నాను ఎరుక నాకు తెలుసు, కాన్షియస్నెస్ ఉన్నాను, ఎగ్జిస్టెన్స్, అది దేవుడంటే. ఆ దృష్టితో దేవుడే, కానీ శరీరం దేవుడు కాలేదు, మనస్సు దేవుడు కాలేదు. ఇది మాయారూపం. నచ మస్తాని న భూతస్థ, నేను నిజంగా భూతములయందు లేను, ఉన్నట్లుగా కనపడుతున్నాను. అవి నన్నేమో పట్టుకుంటాయా? ఎలక్ట్రిసిటీని ఫ్యాన్ తాకుతుందా పోయి, ఏ ఎలక్ట్రిసిటీ బయటికి పోవాక పోవాక అని చెప్పి ఏమైనా చేయగలదా? బల్బ్ ఏమైనా చేయగలదా? ఎలక్ట్రిసిటీని ఏమీ చేయలేదు. ఎందుకని? రూపం లేని దాన్ని ఎలక్ట్రిసిటీని బల్బు పట్టుకోలేదు. రూపం లేని ఎలక్ట్రిసిటీని బల్బు ఎట్లా పట్టుకుంటుందండి? బల్బు మలినం చేయగలదా? ఎలక్ట్రిసిటీని ఏమీ చేయలేదు. రూపం లేని దాన్ని ఏది ఏమీ చేయలేదు. అవి రూపంలో ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా ఈ సత్తు చిత్ అనేది కూడా రూపం లేనిది కనుక ఏమీ చేయలేవు ఈ నామరూపాలు. అది కొంచెం అర్థం కావడం కష్టం. అప్పుడు ఏం చెప్తా కృష్ణ పరమాత్మ, తర్వాత శ్లోకం విను చెప్తాను ఉదాహరణ. 6వ శ్లోకం, ఇప్పుడు ఈ శ్లోకం అయిందా? నచమస్థాని మస్థాని సర్వభూతాని నచమస్థాని. మస్థాని సర్వభూతాని అంటే అవన్నీ కూడా వ్యావహారికంగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి, ఉన్నట్లుగా కనపడుతున్నాయి. మస్థాని సర్వభూతాన్ని. నచమస్థాని అంటే నిజంగా పారమార్థికంగా చెప్పాలంటే అవి నాయందు లేవు, అవి నిజం కాదు, అవన్నీ మిథ్య. ఆ నామరూపం మిథ్య కదా. కుండ మిథ్య అయినప్పుడు, గొలుసు మిథ్య అయినప్పుడు శరీరం మాత్రం సత్యం అవుతుందా? కాదు, కావడానికి వీలు లేదు. ఇప్పుడు పువ్వు అన్నారు, పువ్వు అనేది ఎక్కడుంది? పుష్పం ఎక్కడుంది? పుష్పం అనేది ఎక్కడ లేదు అస్సలు. రెక్క, మొదటి రెక్క, రెండవ రెక్క, మూడవ రెక్క, నాలుగో రెక్క, 5, 6, 10 రెక్కలు కలిసి ఒక కాడ కలిసి పుష్పం అన్నావు. నువ్వు పుష్పం అంటే నేను అంటాను, ఏ ఇది రెక్క పుష్పం కాదు, పుష్పం అండి. పుష్పం అనేది నీ నోటి మీద ఆడుతున్న పేరు. అర్థమైందా? ఇట్లా ప్రతి వస్తువుని డిసెక్షన్ చేయాలి, విడిచి అంటే విడమరిచి విడమరిచి చూడాలి. కాళ్ళు చేతులు అన్ని అవయవాల్ని ఇంటలెక్చువల్గా విడివిడిగా చూడాలి. అది తీసేస్తే నేను అనేది ఎక్కడున్నాను చెప్పండి? దీనికి ఎంత భ్రమ, ఎంత పోట్లాటలు, ఎంత కోట్లాటలు, ఎంత దిగులు, ఎంత చింత, ఎన్ని రోగాలు, రొప్పులు, బాధలు. ఇది తెలుసుకోకపోతే ఆ సంసారం దుఃఖం, తెలిస్తే ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ అహమన్నం 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 అహమన్నాదో నేనే సర్వం. భూతభృత్ భూతభావన న భూతస్థ, నేను వాటన్నిటికీ మునికి ఇస్తాను, అవి నా మీద ఆధారపడి ఉన్నాయి, నా వల్లనే పుట్టినట్టుగా కనపడుతున్నాయి, కానీ నేను వాటిట్లో లేను, నిజంగా లేను, ఉన్నట్లుగా. ఓకే, ఇప్పుడు యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్థానీత్యుపధారయ. దూరం నుంచి చూస్తుంటే సముద్రం ఏ రంగులో కనపడుతుందండి? బ్లూ ఓషన్. దగ్గరికి వెళ్ళండి, నీటికి రంగు లేదు, ఒక్కోసారి పచ్చ కనపడుతుంది. మనం పడవలో కూడా వెళ్ళేటప్పుడు నీళ్లు పచ్చ కనపడతాయి. చేతిలోకి తీసుకోండి, తీసుకున్నారా ఎప్పుడన్నా? ఆ గ్రీన్ కలర్లో ఉన్న నీళ్లు చేతిలోకి రాగానే టక్కున తెల్లకి కనపడతాయి, రంగే లేదు అసలు. మరి ఇందాక కళ్ళు పచ్చగా ఎందుకు చూసినాయి? పచ్చగా ఎందుకు చూసినాయి? చూస్తాయి, లేనివన్నీ కనపడుతుంటాయి కళ్ళకి. అదేవిధంగా ఈ బుద్ధి మనస్సుకి కూడా నిజం కానిదన్ని నిజంగా కనపడుతుంది, నిజం అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఈ శ్లోకంలో, యథా ఆకాశః స్థితః వాయుః. ఏ విధంగా అయితే వాయువు, గాలి, వాయువు అంటే గాలి, ఎక్కడుంది గాలి? ఆకాశ స్థిత, ఈ స్థలంలో ఉంది, చోట్లో ఉంది. ఆకాశ స్థిత, ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి, చోటులో ఉన్నటువంటి, స్థలంలో ఉన్నటువంటి గాలి సర్వత్రగా అంతటా వెళుతూ ఉంటుంది, వ్యాపించి ఉన్నది, అంతటా ప్రయాణిస్తుంటుంది కదా. సర్వత్ర అంటే సర్వత్ర గచ్చతి, అంతటా వెళుతూ ఉంటుంది. ఎటువంటిది గాలి? మహాన్, చాలా గొప్పది ఈ గాలి, అంతటా వ్యాపించి ఉంటుంది, అంతటికి వెళుతూ ఉంటుంది. ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది గాలి, గాలి ఎక్కడ లేదు చెప్పండి, అంతటా ఉంది. కనుక మహాన్, మహాన్ వాయుః సర్వత్రగః ఆకాశస్థితః. ఏం చేస్తుంది ఈ వాయువు? ఎలాగైతే ఈ ఆకాశం అంతా వ్యాపించి ఉన్నదో ఈ వాయువు, వాయుః సర్వత్రః గచ్ఛతి. ఎట్లా వెళుతుంది అది? ఆ వాసనను తీసుకొని వెళుతూ ఉంటుంది. మంచి వాసన అయితే, ఇప్పుడు పుష్పం ఉందనుకోండి, జాజి వాసన, ఈ వాసనను తీసుకొని అక్కడికి వెళుతుంది అది, ఆ ముక్కుకి అందిస్తుంది, ఆ ముక్కుకి అందిస్తుంది, గాలి తీసుకెళ్తుంది, పుష్పం ఇక్కడే ఉంటుంది. కోన్ రివర్ అయితే చెడుది కూడా తీసుకుపోతుంది గాలిని. కానీ ఆ ఆకాశానికి, ఈ గాలికి కానీ ఆ వాసన అంటుతుందా? అంటదు. ఆ గాలికి కానీ ఆకాశ చోటుకి కానీ ఈ వాసన అంటుతుందా? ఉండదు, కాసేపు అయిన తర్వాత పోతుంది, ఏముండదు. తథా అదేవిధంగా సర్వాణి భూతాని మస్థాని ఉపధారయ. అర్జున ఉపధారయ, అర్థం చేసుకో, ఏ విధంగా అయితే వాయువు ఆకాశంలో ఉన్నదో, అంటి అంటకుండా ఉన్నది, ఆకాశానికి ఏమీ అంటడం లేదు. అవి రెండు కనపడుతున్నాయి అసలు మనకు, నిజం చెప్పండి. చోటు కనపడటం లేదు, వాయువు అంతకంటే కనపడటం లేదు. చోటు ఆకాశమే కనపడకపోతే, వాయువే కనపడకపోతే సత్తు చిత్తేం కనపడుతుంది? ఆయన అసలు రూపం అదే కదా, ఆ అసలు రూపం నేనే కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి దేవుణ్ణి చూడటానికి? దేవుడై కూర్చొని ఇక్కడ దేవుణ్ణి చూడటానికి వెళుతున్నాడు. ఇంతకంటే హాస్యం ఏమన్నా ఉంటుందా? జోక్, ఇంతకంటే జోక్ ఏమైనా ఉందా? అందుకనే జ్ఞాని ఆ ఎప్పుడు కూడా ఆ పరమానందంలోనే ఉంటాడు. ఎందుకంటే ఆనంద స్వరూపం కనుక. దేవుడు అనేవాడు వేరే ఎక్కడా లేడు. అసలు నేను దేవుణ్ణని తెలుసుకోవడం కోసం ఇవన్నీ పాపం శాస్త్రం మెట్లు మెట్లుగా పెట్టింది. కానీ నా అహంకారం వలన ఈ శరీర భ్రమలో పడి, శరీరం నేననుకుంటూ, ఈ యొక్క మనస్సు బుద్ధి వీటిలోనే మునిగిపోయి నా అసలు రూపం తెలుసుకోకుండా సంవత్సరాలు వృధా చేసుకున్నాను. ఏదో పుణ్య పరిపాకం వలన, జన్మ జన్మల పరిపాకం వలన ఇప్పుడు ఈ గురువు లభించి, శాస్త్రం లభించి తెలుసుకున్నాను అని చెప్పి జ్ఞాని ధన్యోహం ధన్యోహం, నేను ధన్యుణ్ణి అంటాడు జ్ఞాని. తథా అదేవిధంగా సర్వాణి భూతాని ఈ జీవరాశులన్నీ కూడా మస్థాని నా యందు ఉన్నాయి. ఎట్లాగైతే గాలి ఆకాశంలో ఉన్నదో అదేవిధంగా ఈ జీవరాశులన్నీ కూడా నాలో ఉన్నాయి అని అర్థం. అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఇంకొక లక్షణం, అసంగహ, సంగం లేకుండా అసంగహ, దానికి ఇది ఉదాహరణ అన్నమాట. అంటే మంచి చెడు నన్ను అంటవు అని చెప్పడానికి, ఉనికి ఎరుకనైన నన్ను ఈ మంచి చెడులు అనేటువంటివి, పుణ్యం పాపాలు అన్నీ అంటవు. ఇందా చూసాం కదా చాందోగ్యంలో, అపహత పాప్మా, కరెక్ట్గా వెళుతున్నాయి చూసారా ప్యారలల్గా. పాపం లేదు నాకు, అసలు సత్తు చిత్తునైన నాకు పాపం లేదు, అది నా అసలు రూపం అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం చదువుతాం, 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. మంచి చెడు అనేటువంటిది భగవంతుడికి లేవు, భగవంతుడిలో అవి ఉన్నాయి. అంటే ఆ భగవంతుడు సత్తు చిత్త అనే వాటి వలన చెడు ఉన్నది మంచి ఉన్నది అంటున్నారు. చూసారా, దానికి కూడా ఉనికినిచ్చింది ఎవరు? ఈ సత్తు చిత్తే. అర్థమైంది కదా. అందుకని అవన్నీ కూడా నాలో ఉన్నప్పటికీ కూడా నన్ను అంటవు అన్నారు ఇందాకటి ఉదాహరణలు. 6వ శ్లోకంలో అసంగహ అని మనం చేర్చుకోవాలి. అదేవిధంగా మంచివాళ్ళు, చెడువాళ్ళు, దుష్టులు, గుణవంతులు వీళ్ళందరూ కూడా నాలో ఇమిడి ఉంటారు. ఎట్లాగైతే ఈ మంచి వాసన చెడు వాసన ఆకాశంలోనే వాయువు ఇమిడి ఉన్నది, వాయువు ఆకాశం బయట ఉన్నది ఎక్కడన్నా లేదు కదా, ఉన్నప్పటికీ కూడా ఆకాశంని ఏది అంటడం లేదు. అదేవిధంగా జీవరాలస్యం అన్నీ నాలో ఉన్నప్పటికీ కూడా ఉనికి ఎరుకగా నేనున్నాను, నాలో ఉన్నా కూడా అవి నన్ను ఏమి చెయ్యలేవు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సర్వభూతాని మామికాం ప్రకృతిం యాంతి. ఈ జీవరాశులన్నీ కూడా ప్రళయకాలంలో కల్పక్షయే మామికాం ప్రకృతిం యాంతి, నా ప్రకృతిలో కలిసిపోతాయి. ఇవన్నీ కూడా ఆభరణాలన్నీ కరిగిస్తే ఎక్కడికి పోతాయి? బంగారంలోకి పోతాయి. ఎందుకని? బంగారంలో నుంచి వచ్చినాయి కాబట్టి. అదేవిధంగా ఈ జీవరాశులన్నీ కూడా నా మాయా ప్రకృతి వల్ల కనపడుతున్నాయి నామరూపాలుగా. మళ్ళీ ఎక్కడికి కలిసిపోతాయి? కల్పక్షయంలో, నాలోనే అంటే మాయలో కలిసిపోతాయి. ఆయనతోనే కదా ఉంది మాయ. అందుకని కల్పక్షయే పునః తాని కల్పాదౌ, మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు అవన్నీ వస్తాయి అని అర్థం. మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు అవన్నీ అంటే వ్యక్తమయ్యే ప్రకృతి ప్రపంచం, కనపడని ప్రపంచం ప్రకృతి అంతే. వ్యక్తమయ్యే ప్రకృతి ప్రపంచం, కనపడని ప్రపంచం ప్రకృతి అని అర్థం. హే కౌంతేయ కల్పక్షయే, కల్పం అంటే కాల నియమం, బ్రహ్మాదేవుడి యొక్క జీవన కాలం, ఆయన ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఏమిటని చెప్పి మనం చూసే 8వ అధ్యాయంలో కొన్ని వేల యుగాలు, చతుర్యుగాలు. అటువంటి కల్పం ఆ సమయంలో సర్వభూతాన్ని మామికాం ప్రకృతిం యాంతి, కారణావస్థలోకి వెళ్ళిపోతాయి, అన్నీ నా ప్రకృతిలో కలిసిపోతాయి. త్రిగుణాత్మిక మాయా ప్రకృతిలో కలిసిపోతాయి. తర్వాత పునః మళ్ళీ కల్ప ఆదౌ అంటే సృష్టి జరిగే కాలంలో, అంటే జీవుల కర్మ పక్వమైనప్పుడు మళ్ళీ ఏమవుతుంది? సర్వం విసృజామి, అహం విసృజామి, వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళకి ఏ జన్మ ఇవ్వాలో ఆ జన్మలు నేను వాళ్ళకి ఇస్తాను అని అర్థం. అహం విసృజామి. ఛాందోగ్య ఉపనిషత్తులో విన్నాం కదా, తజ్జం తల్లం తదనం అంటే ఆ తత్ జం తస్మాత్ జాతం తజ్జం, ఆ పరమాత్మ నుంచి అన్నీ వచ్చినాయి. తదనం ఆ పరమాత్మ వల్లనే అన్నీ ఉంటున్నాయి. తల్లం ఆ పరమాత్మ ఎందే లీనమైతాయి. అందుకని తాని అహం విసృజామి పూర్వవత్ అంటే పూర్వకల్పంలో, పూర్వజన్మ కూడా కాదు, పూర్వ సృష్టిలో వాళ్ళ కర్మలు ఎట్లా ఎలా ఉన్నాయో దాని ప్రకారంగా నేను మళ్ళీ నా మాయాశక్తిని వ్యక్తమయ్యేటట్లు చేస్తాను. కొంచెం కష్టంగా ఉందండి క్రియేషన్. ఏం కష్టం? నువ్వు నిద్రపోతావా రోజు రాత్రి? నిద్రపోతావు కదా, మళ్ళీ పొద్దున్నే లేవగానే అన్నీ కనపడతాయి. అన్నీ నిద్రలో నయమైపోయినాయి, మళ్ళీ లేవగానే సృష్టి కనపడుతోంది కరెక్ట్గా. మళ్ళీ మన కర్మే కరెక్ట్గా వస్తుంది, పక్క వాళ్ళ కర్మ ఏం తీసుకోం మనం. అన్ని మన పనులు, మన ఆలోచనలు మనమే కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతుంది అది? జరుగుతుంది. నిద్రాశక్తికి ఇంత పవర్ ఉంటే భగవంతుడికి ఎంత పవర్ ఉండాలి చెప్పండి? మాయాశక్తి, సమష్టి మాయాశక్తి, ఆ భగవంతుడిలో ఉన్న మాయాశక్తి అది. కనుక భగవంతుడిని నిజంగా తెలుసుకునేవాళ్ళు చాలా అరుదు, చాలా చాలా అరుదు. అలా తెలుసుకోవాలంటే జన్మ జన్మ జన్మల సంస్కారం పుణ్యం ఉంటేనే తెలుసుకుంటారు. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.